जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवर यशोदानंदन व्रज जन की श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 26. అధ చ ఏనం నిత్యజాతం నిత్యం మృతం వా మన్యసే తథాపి త్వం మహాబాహో ఏనం శోచితుం న అర్హసి. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అధ ఒకవేళ చ కూడా ఏనం ఈ ఆత్మను నిత్యజాతం సర్వదా పుట్టునది గను నిత్యం ఎల్లప్పుడును మృతం వా మరణించుదానిగను మన్యసే తలంచినను తదాపి అయినను త్వం నీవు మహాబాహో గొప్ప పరాక్రమముతో కూడిన బాహువులు కలవాడా ఏనం ఈ ఆత్మను గూర్చి శోచితుం దుఃఖించుటకు నా అర్హసి తగవు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచు మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. భాష్యం, దేహమునకు పరముగా ఆత్మకొక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడూ ఉండును. వారు దాదాపు బౌద్ధులను పోలినట్టివారు. శ్రీకృష్ణ భగవానుడు గీతను తెలియజేసిన కాలమునందును అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది. లోకాయతికులు మరియు వైభాషికులు అని తెలియబడు అట్టి తత్వవేత్తలు మూలకముల సరి అయిన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్వవేత్తలు సైతము అదే విధముగా తలతురు. వారి సిద్ధాంతము ప్రకారం మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయన చర్యల వలన జీవనము కలుగుచున్నది. నవీన మానవ శాస్త్రము ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడి ఉన్నది. పలు కుహనా ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తి రహితమైన బౌద్ధ వాదమును అనుసరించుచు అమెరికా దేశమునందు ప్రాచుర్యము నొందుచున్నది. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతమునందు వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు. కొన్ని రసాయనముల నష్టము వలన ఎవరును చింతాక్రాంతులై విద్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక యుద్ధ పద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణములో రసాయనములను వృధా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతము ప్రకారము దేహముతో పాటు ఆత్మ నశించును. కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు. అనేక సంఖ్యలో జీవులు పదార్థముల కలయిక వలన ప్రతిక్షణము ఉత్పత్తి ఎగుచు వారిలో పలువురు నశించుచున్నందున అట్టి సంఘటనల విషయమున చింతింపనవసరము లేదని ఈ సిద్ధాంతపు వాదము. కావున అట్టి విషయమున చింతింపనవసరము లేదు. ఆత్మకు పునర్జన్మయే లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట ద్వారా పాపము కలుగునని అర్జునుడు భయము నొందుటకు కారణమే లేదు. ఇచట శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో అని ఎత్తి పొడుపు ధోరణిలో సంబోధించి ఉన్నాడు. వేద మార్గమును పాటించకున్నను కనీసము అర్జునుడు వేద జ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను. క్షత్రియుడుగా అర్జునుడు వేదధర్మమునకు చెందినవాడైనందున అది అతనిని నియమపాలనము చేయువానిగా చేసినది. నమో విష్ణుపాదాయ కృష్ణ శ్రేష్టాయ భూతలు శ్రీమతే భక్తి వేదాంత స్వామి చిన్నాన్ని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రెండో అధ్యాయం గీతా సారం. ఇప్పుడైతే అర్జునుడు ఇక నేను యుద్ధం చేయలేను అని ధనుర్బాణాలను పక్కన పడవేసి దిగులతో విచారంతో ఉంటాడో, అప్పుడు అర్జునుడికి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో చివరికి యుద్ధంలో ఉన్నాను నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అనుకుని అర్జునుడు కృష్ణుడిని అడుగుదాం ఏం చేయాలో అని కృష్ణుడికి శరణాగతి పొందుతాడు. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతాడో అర్జునుడు, అక్కడి నుండి రెండో అధ్యాయం మొదలవుతుంది. వెంటనే కృష్ణుడు సారాంశాన్ని ఈ రెండో అధ్యాయంలో బోధిస్తాడు. మొత్తం జ్ఞానం వేదాల యొక్క సారాంశం అంతా కూడా, అసలు ఒక జీవుడు ఏం చేయాలి, ఒక వ్యక్తి ముఖ్యంగా మనిషి జన్మ ఎవరైతే పొందారో వాళ్ళు ఏం చేయాలి అనేది సారాంశం ఈ రెండో అధ్యాయంలో ఇస్తాడు. అందుకే దీని పేరు గీతాసారం. పూర్తిగా సారాంశాన్ని ఇస్తాడనమాట. అందులో మొట్టమొదట కృష్ణుడు వివరించేది ఏమిటంటే ఆత్మ గురించి. ఇప్పటి వరకు మనం దాదాపుగా 8వ శ్లోకం నుంచి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 24-26 శ్లోకం, అదేవిధంగా 30వ శ్లోకం తర్వాత కూడా వస్తుంది. 30 శ్లోకాల వరకు వస్తుంది. సుమారుగా 20 శ్లోకాల పైన కేవలం ఆత్మ గురించి మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే మనిషి అయి పుట్టినవాడు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఆత్మ గురించి. దేని గురించి? ఆత్మ గురించి. ఆత్మ ఎవరు? శరీరం ఏమిటి? శరీరానికి ఆత్మకి సంబంధం ఏమిటి? భగవంతుడు ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలి మనిషి. ఏ విధంగా భగవంతుని చేరుకోవాలి? అందులో మొట్టమొదటి అతను తెలుసుకోవాల్సింది స్పష్టంగా ఆత్మకి సంబంధించిన జ్ఞానం. అందుకే కృష్ణుడు ఇక్కడ ఆత్మ గురించే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తు ఇప్పటి వరకు కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఏంటి నహన్యతే హన్యమానే శరీరే, ఈ నశించేది కేవలం శరీరం మాత్రమే, ఆత్మకి నాశనం లేదని కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకని? అర్జునుడు బాధపడుతున్నాడు, నేను నా గురువుల్ని అదేవిధంగా పెద్దల్ని అందరినీ నేను ఏ విధంగా సంహరించగలను, వాళ్ళని సంహరించి నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను, వాళ్ళు సంహరించిన తర్వాత నేను ఎవరితో ఈ ఆనందాన్ని పంచుకోగలను అని ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, వీళ్ళని చంపితే వాళ్ళేమి నాశనం అయిపోరు. ఎందుకని? వాళ్ళు ఈ శరీరం కాదు, శరీరానికి భిన్నంగా ఉండే ఆత్మ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మలే. కాబట్టి అటువంటి ఆత్మకి నత్వేవాహం జాతునాశో. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నవాళ్ళు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రాబోయే కాలంలో కూడా ఉంటారు, కేవలం వాళ్ళ శరీరాలని మాత్రమే మారుస్తున్నారు. కాబట్టి నువ్వు శోకించకూడదు. ఈ పదం ఏదైతే ఉందో, నయనం శోచితు అర్హసి నత్వం శోచితు అర్హసి అని అనేక శ్లోకాల్లో నువ్వు శోకించడానికి అర్హుడు కాదు, శోకించకూడదు. ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు శోకించరు. ఏ జ్ఞానం? ఆత్మకి సంబంధించిన జ్ఞానం. వీళ్ళని చంపితే శరీరం నాశనం అవుతుంది కానీ ఆత్మకి నాశనం లేదు. ఈ ఆత్మ ఈ శరీరం వదిలేసిన పిమ్మట ఏం జరుగుతుంది? వేరొక శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఆత్మ అనేది నాశనం అవ్వదు. నువ్వు చంపుతున్నావు అనుకుంటుంది ఏదైతే ఉందో అది కేవలం ఈ శరీరాన్ని మాత్రమే నువ్వు నాశనం చేస్తున్నావు. వాళ్ళు ఏదైతే శరీరం తీసుకున్నారో, భీష్ముడు లేదా ఇతర కౌరవులు సైనికులు అందరూ, ఆ శరీరాన్ని వాళ్ళు వదిలేసి వేరొక శరీరాన్ని తీసుకుంటారు వాళ్ళ యొక్క కర్మ అనుసారంగా. కాబట్టి ఒక విధంగా కృష్ణుడు చెప్తాడు అది మంచిదే వాళ్ళకి, ఎందుకు వాళ్ళందరూ క్షత్రియుడు కాబట్టి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు యుద్ధంలో మరణించినట్లయితే, అదేవిధంగా వాళ్ళకి నూతన శరీరం వస్తుంది, ఇంకా ఏమని చెప్తాడు కృష్ణుడు, దీనికి ఎవరు కూడా బాధపడకూడదు. జాతస్య హి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినప్పుడు అందరూ కూడా మరణిస్తారు ఏదో ఒక రోజు, కాబట్టి వాళ్ళు నీ చేతిలో మరణిస్తున్నారు. మరణించిన వాడు మళ్లీ పుట్టడం అనేది కూడా తప్పదు. ఇటువంటి ఈ విధంగా ఎవరు కూడా దీన్ని ఆపలేరు, కాబట్టి దాని గురించి శోకించకూడదు అని ఆత్మ గురించే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈరోజు శ్లోకంలో, ఇక్కడ మనం ఈరోజు చూస్తున్న శ్లోకంలో ఏంటంటే ప్రత్యేకం కృష్ణుడు చెప్తుంది, ఒకవేళ నువ్వు ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆత్మ అనేది లేదనుకుంటావో, ఎప్పుడు కూడా సృష్టిలో ఉంటారన్నమాట, అంగీకరింపడం ఏంటి, ఆత్మ అనేది దేహానికి పరంగా దేహానికి విడిగా ఆత్మ అనేది ఉందని అంగీకరించిన వాళ్ళు కొంతమంది ఎప్పుడు కూడా సృష్టిలో ఉంటారు. అనాది కాలంగా కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఆత్మ అనేది లేదు అని చెప్పేవాళ్ళు, వాదించేవాళ్ళు. ఒకవేళ నువ్వు ఆ విధంగా భావించిన, శాస్త్రాన్ని అంగీకరించకుండా ఆత్మ అనేది లేదని భావించినా కూడా అప్పుడు కూడా నువ్వు శోకించకూడదు. ఎందుకని, నువ్వేమనుకుంటున్నావు ఇది కేవలం కొన్ని రసాయన పదార్థాలతో తయారైంది, అది నాశనం అవుతుంది. ఈ రోజుల్లో యుద్ధంలో అనేక మంది అనేక రసాయన చాలా టన్నుల టన్నుల రసాయన పదార్థాలను నాశనం చేస్తున్నారు. అదేవిధంగా నీ ఎదురుగా ఉన్న వ్యక్తులందరూ కూడా కేవలం రసాయన పదార్థాలు కాబట్టి, నువ్వు అనుకుంటే, ఒకవేళ అలా అనుకుంటే రసాయన పదార్థాలుగా వాళ్ళు నాశనం అయితే, వాళ్ళు మరణించినట్లయితే ఏమి నష్టం లేదు. రసాయన పదార్థాలు కానీ నాశనం అయినట్లయితే ఏమి ఎవరికి నష్టం, ఎవరికి నష్టం లేదు. ఎందుకని, నువ్వు ఒకవేళ ఆత్మని అనుకోకపోయినా, ఆత్మని విశ్వసించకపోయినా, శాస్త్రం అనుసారం నువ్వు ఆత్మ అనేది నువ్వు నమ్మకపోయినా, దానికి వ్యతిరేకంగా నువ్వు భావించినా, అప్పుడు వీళ్ళందరూ ఎవరో ఆత్మలు కాదు ఇక్కడ ఉన్నోళ్ళందరూ. మరి ఏమవుతారు, కేవలం రసాయన పదార్థాలు, భూమి నీరు నిప్పు గాలితో తయారైన కొన్ని దేహాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, వాటిని నువ్వు నాశనం చేయడం వల్ల ఏమిటి నష్టం. ఒకవేళ అలా అనుకున్నా కూడా నువ్వు బాధపడకూడదు, ఎందుకని అవన్నీ కూడా ఒక్కొక్క ప్రతి క్షణం కూడా అనేకమైన ఇటువంటి దేహాలు పుడుతూ ఉన్నాయి, అనేక దేహాలు ఈ విధంగా నాశనం అవుతూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఆత్మ లేదనుకున్నట్లయితే అప్పుడు కూడా మనం దుఃఖించకూడదు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఆ సమయంలో కూడా ఒకవేళ అలా అనుకున్నా కూడా దుఃఖానికి తావు లేదు, ఎందుకని అవి ఎలాగూ మరణించి నశించిపోయేవి ఒకరోజు, అది ఇప్పుడు నశిస్తుంది, ఏంటి నష్టం అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి, ప్రభుపద వారు కూడా చెప్తున్నారు, నిజంగా అలా విశ్వసించినట్లయితే అర్జునుడు భయపడ్డా అనమాట, ఎందుకని నేను నా తల్లిదండ్రుల్ని పెద్దల్ని గురువుల్ని కానీ సంహరించినట్లయితే, యుద్ధంలో చంపినట్లయితే నాకు పాపం వస్తుంది అని అనుకోడు అర్జునుడు. అంటే ఇక్కడ ఏంటి, అర్జునుడు పరోక్షంగా ఆత్మ ఉందనేది నమ్ముతున్నాడు, మళ్లీ జన్మ ఉన్నదనేది నమ్ముతున్నాడు. తాత్కాలికంగా భ్రమకి గురైనా కూడా అర్జునుడికి తెలుసు ఏంటి, మళ్లీ జన్మ ఉంది, నేను మళ్లీ ఈ యొక్క పాపాన్ని అనుభవించాలి, నేను పాపం చేయకూడదు అనేది అర్జునుడు పరోక్షంగా అంగీకరించినట్లే ఇక్కడ. లేదంటే వాళ్ళని చంపడానికి ఏమి ఇక్కడ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అర్జునుడు ముందరు చెప్తాడు, వీళ్ళందరూ కూడా నా తల్లిదండ్రులు లేదా తండ్రులతో సమానం, గురువులు పెద్దలు, వీళ్ళని నేను చంపినట్లయితే నాకు పాపం వస్తుంది అని. అంటే పాపం రావడం అంటే మనకి మళ్ళీ జన్మ ఉంటేనే పాపం అనేది అనుభవిస్తాం, ఈ జన్మతో మొత్తం అంతా అయిపోయినట్లయితే పాపం గురించి ఇంకా ఆలోచనే లేదు కదా. ఉందా ఆలోచన, పాపం గురించి ఎప్పుడు ఆలోచిస్తాం, మళ్ళీ దీన్ని అనుభవించకపోయినట్లయితే మనం మళ్ళీ అనుభవిస్తామనే భయం ఉంటేనే పాపం గురించి ఆలోచిస్తాం, లేదంటే అసలు దీని గురించి ఆలోచనే లేదు. మనం అనుభవించినట్లయితే పాపం పుణ్యం అనే దానికి అర్థమే లేదు. నీకు ఇష్టమైంది నువ్వు చేసావు, అది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, నీకు ఆనందం కోసం ఏది కావాలో అది చేసేసేయచ్చు. కానీ మళ్లీ మనకి జన్మ ఉంది కనుక శాస్త్రం అనుసారం, మనం ఆత్మలం కనుక అది సత్యం కనుక కృష్ణుడు ఇక్కడ అర్జునుడు బాధపడుతున్నాడు ఏమిటని, నాకు పాపం వస్తుంది అని. కానీ తాత్కాలికంగా భ్రమకి గురై ఉన్నాడు అర్జునుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే కృష్ణుడు ఈ జ్ఞానం ఇవ్వడం అనేది ఒక కారణం. ఈ జ్ఞానం ఇవ్వడం కోసం అటువంటి సన్నివేశాన్ని కృష్ణుడు ఏర్పాటు చేశాడు అర్జునుడిని భ్రమకు గురి చేసి. అదేవిధంగా అందరికీ కూడా ఈ జ్ఞానం ఇవ్వాలి, అదేవిధంగా అర్జునుడికి తెలియజేయాలి. అర్జునుడికి నిజానికి తెలియజేయాల్సిన అవసరం లేదు, అర్జునుడికి తెలుసు ఎప్పుడు కూడా, కృష్ణుడు చెప్పించేయడం శ్రేయస్కరం అని. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఇదన్నమాట. ఏంటి, అందరికీ జ్ఞానం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం కృష్ణుడు ఇలా చేయడం. ఇంకా అనేకమైనవి ఉంటాయి, మనకు తెలియనివి అనేకమైనవి ఉంటాయి అందులో. ఎందుకు అలా చేశాడు కృష్ణుడు, ఎందుకు ఆ విధంగా అర్జునుడు తీవ్రమైన శోకానికి గురయ్యాడు అని. ఇంకొక విధంగా ఎలా అంటే మనం చూడొచ్చు, ఇదే పరిస్థితి ప్రతి జీవికి కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పరిస్థితి. మనం మరణిస్తాం, మన యొక్క తల్లిదండ్రులు అందరూ మరణిస్తారు, మన కళ్ళ ముందలే మరణిస్తారు కొంతమంది, మనం పోయాక కొంతమంది మన బంధువులు కొంతమంది పోతారు. కాబట్టి అందరూ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్లే అది కూడా తెలియజేయడానికి కృష్ణుడు ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జ్ఞానం ఇస్తున్నాడు, అందరూ కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్లే అని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు అనుకోకూడదు మనం అర్జునుడు అటువంటి శోకానికి గురయ్యాడు, మనకు అటువంటి శోకం లేదని. మనకు కూడా ఉంది కానీ మనం అది గుర్తించడం లేదు. కాబట్టి ఇక్కడ మొదట తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం. అందుకే ఇది భగవద్గీత బ్రహ్మ విద్యాయాం, బ్రహ్మ విద్య అంటారు. అంటే బ్రహ్మ అంటే ఇక్కడ మూడు అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మ అంటే మూడు దశల్లో బ్రహ్మాన్ని అర్థం చేసుకోగలం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతి, అంటే ఆత్మ పరమాత్మ మరియు భగవంతుడు, ఈ మూడు దశల్లో మనం అర్థం చేసుకోవాలి బ్రహ్మ అంటే. బ్రహ్మ అంటే కేవలం ఆత్మ అనే ఒకటే కాదు, పరమాత్మ అంటే ప్రతి అణువులో ఉన్న పరమాత్మ, అదేవిధంగా భగవంతుడు వైకుంఠంలో గోలోకంలో ఉన్న భగవంతుడు. ఈ మూడు దశల్లో ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది ఏమిటి, మొదట అర్థం చేసుకోవాల్సింది దేని గురించి, ఆత్మ గురించి. కృష్ణుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు ఈ శరీరం కాదు ఆత్మవే. ఒకవేళ నువ్వు ఈ శరీరమే అనుకున్నా కూడా అది నాశనమైనా కూడా దుఃఖించడానికి కారణమేమీ లేదు. సరే మనం ఈరోజు ఇదంతా విన్నాం, బానే ఉంది, వింటున్నప్పుడు బానే ఉంది. మనం ఇంటికి వెళ్ళగానే ఎవరైనా మరణించగానే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ఏడవకుండా దుఃఖించకుండా శోకించకుండా ఉంటారు, ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండలేరు. ఎందుకని, మనలో తీవ్రమైన విశ్వాసం ఏంటంటే ఇతను నా బంధువు, ఈ శరీరం ఏదైతే ఉందో అదే ఈ వ్యక్తి అనే భావన మనలో పూర్తిగా నాటుకుపోయింది మన హృదయంలో. ఏదైతే శరీరం మనం రోజు చూస్తున్నామో, ఇతర వ్యక్తులది, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇదే శాశ్వతమైంది అని అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆ శరీరానికో, ఆ శరీరం నాశనం అవుతుందో, ఆ శరీరానికి ఇబ్బంది కలుగుతుందో మనం బాధపడతాం అన్నమాట. ఎందుకని, అదే నిత్యమైంది, అదే శాశ్వతమైంది అనే భావన మనలో ఉంది. అదేవిధంగా మన శరీరానికి ఎటువంటి బాధ కలిగినా కూడా మనం దుఃఖిస్తూ ఉంటాం. ఎందుకని, ఈ శరీరమే నేను అనే భావనలో ఉంది. దాన్ని దేహాత్మ బుద్ధి అంటారు. ఈ దేహమే ఆత్మ అనే భావనలో ఉండడం అన్నమాట. అసత్యేర సత్య కొరిమాని, అసత్యం అంటే ఇది తాత్కాలికమైనది, కానీ దాన్నే మనం సత్యం నిజం శాశ్వతం అనుకుంటున్నాం. సత్యం అనేది శాశ్వతమైంది, దీన్నే శాశ్వతంగా మనం భావించి మనం దుఃఖానికి గురవుతూ ఉన్నాం. అందువలన ఎవరైతే భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకాన్నైనా స్పష్టంగా అర్థం చేసుకుని దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు తీవ్రమైన దుఃఖాన్ని నుంచి బయటపడగలరు. ఏమిటి ఈ ఒక్క శ్లోకం ద్వారా మనం తెలుసుకోగలిగేది ఏమిటి, ఏం తెలుసుకుంటాం ఈ శ్లోకం ద్వారా? మనం ఏం తెలుసుకుంటాం, మనం ఈ శరీరం కాదు ఆత్మ, కాబట్టి ఈ శరీరానికి కలిగే దుఃఖాలు గాని సుఖాలు గాని ఇవన్నీ శాశ్వతమైనవా తాత్కాలికమైనవా? తాత్కాలికం, చాలా తాత్కాలికం. సుఖమైనా దుఃఖమైనా రెండు కూడా. మీరు అనుకోవచ్చు సుఖం, ఆ సుఖం చాలా బాగుందని. మనం అందరు చాలా మంది ఏంటంటే సుఖానికి ఇష్టపడతారు కానీ దుఃఖాన్ని ఇష్టపడరు. కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏంటంటే ఆ సుఖం కూడా తాత్కాలికమే, క్షణికమే. అదేవిధంగా దుఃఖం కూడా. నిజానికి ఇంకొక విషయం ఏంటంటే ఆ సుఖం దుఃఖం ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారో అది ఎవరు అనుభవిస్తున్నారు? శరీరం అనుభవిస్తుంది, ఆత్మ కాదు. దాన్నే ఇంద్రియ భోగం అంటారు. ఇంద్రియ భోగం, సుఖం దుఃఖం ఇంద్రియాలు అనుభవిస్తూ ఉన్నాయి, అంతేగాని ఆత్మ కాదు అనుభవిస్తుంది అక్కడ. కాబట్టి ఎవరైతే కనీసం కొంచెమైనా జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తారో, దాన్ని నిత్యం స్మరిస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వాళ్ళు తీవ్రమైన దుఃఖం నుండి బయటపడగలరు. కాబట్టి నిర్భయంగా ఉండడానికి ఏంటంటే, ఒకటి నిజం సత్యం మనం ఈ శరీరం అనేది కాదు, ఆత్మలం. కాబట్టి మనకి నాశనం అనేది లేదు. మనం మరణించిన శరీరం వదిలేసి ఇంకొక శరీరాన్ని మరొక శరీరాన్ని తీసుకుంటాం, కానీ మనం నాశనం అయిపోవడం అనేది లేదు. అది అర్జునుడు ఇక్కడ తెలియజేస్తూనే ఉన్నాడు. లేదంటే నా యొక్క బంధువుల్ని, మిత్రుల్ని, నా సోదరుల్ని, తండ్రులు లాంటి వాళ్ళని, గురువుల్ని నేను సంహరించను అని వెనకంచి వేయడం అన్నమాట. ఒకవేళ అలా కాకపోయినా వీళ్ళందరూ శరీరాలే, మనం ఒకవేళ అలా అనుకున్నా మన జీవితంలో కూడా చాలా మంది ఈ రోజుల్లో చూసినట్లయితే సైంటిస్టులు వీళ్ళందరూ అంత శరీరమే, ఇక్కడ ఏం ఆత్మ ఇవన్నీ లేదని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళలాగా అనుకున్నా చివరికి వాళ్ళని కూడా మనం చూడొచ్చు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ భార్యో లేదా బంధువో మిత్రుడో ఎవరో మరణిస్తే బాధపడకుండా ఉంటారా వాళ్ళు? కానీ సైంటిస్టులు ఎటువంటి బాధ, ఎటువంటి శోకం ఏమి లేకుండా ఉంటారా? లేదు, అసంభవం. ఎందుకని? అక్కడ వాళ్ళు అనుకునేది అంతా కూడా అసత్యం. వాళ్ళ భ్రమలో ఉన్నారు. ఏంటి భ్రమ? నేను ఆత్మనే, ఆత్మ అనేది లేదు, నేను అసలు ఆత్మనే కాదు, నేను ఈ శరీరమే అనుకోవడం పెద్ద భ్రమ. అదే ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళందరూ దేనికి చెందినట్టు వారు? వాళ్ళు దాదాపు బౌద్ధులను పోలినట్టు వాళ్ళు. బౌద్ధులు ఏమంటారంటే శూన్యం, చివరికి మిగిలేదంతా కూడా శూన్యమే, శూన్యం కాదు మిగిలేదు, మిగిలేది శూన్యం కాదు. వాళ్ళు ఏమని చెప్తారంటే, శరీరం మరణించిన, మనం మరణించిన పిమ్మట ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోతాయి. భూమి, నీరు, నిప్పు, గాలి, గాలి గాలిలో, ఆకాశం ఆకాశంలో కలిసిపోతాయి. తర్వాత మిగిలేది ఏమీ లేదు. ఒకవేళ అలా అనుకున్నా, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, అలా అనుకున్నా మిగిలేది ఏమీ లేకపోయినా అప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒకరోజు పుట్టింది, ఈ శరీరం ఏదైతే ఉందో మనకు ఎదురుగా కనిపించేది, కొన్ని రోజుల తర్వాత నశిస్తుంది. ఒకప్పుడు ఉన్నది అది అంతకు పూర్వం లేదు, ఒక 10 ఏళ్ల క్రితం లేదు, ఇతను పుట్టి 10 ఏళ్ళు అనుకున్నాం, 10 ఏళ్ల క్రితం ఆ శరీరం లేదు, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఈ శరీరం మళ్లీ ఉండదు. కాబట్టి మరి దేని గురించి మనం బాధపడాలి? అందులో ఏంటి నష్టం జరిగింది? ముందర లేదు, తర్వాత ఉండదు, ప్రస్తుత తాత్కాలికంగా కనబడుతుంది, అది ఒక రోజు పోద్ది, ఎలాగో నశించిపోతుంది. అలాగైనా కూడా బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఏ విధంగా అనుకున్నా కూడా శోకించడానికి నువ్వు తగిన వాడివి, శోకించకూడదు. అదేవిధంగా ఇది మనం కూడా అనమాట, ఎలా అనుకున్నా కూడా శోకం అనేది రాకూడదు. కానీ మరి ఈ సైంటిస్టులు అనబడే మూర్ఖులు మరి ఎందుకు శోకిస్తున్నారు? వాళ్ళ చెల్లెలో, తండ్రో, లేదా వాళ్ళ భార్యో మరణిస్తే బాధని వాళ్ళు వ్యక్తం చేస్తారు, నేను తీవ్రమైన మనకి లోటు జరుగుతుంది అని. ఏమి లోటు జరిగింది? రసాయన పదార్థాలే కదా, నాశనమైంది రసాయన పదార్థాలే, ఇంకొక శరీరం నాశనమైంది, ఏమి లోటు జరిగింది? ఆ మూర్ఖుడికి అర్థం కాదనమాట. ఆ మూర్ఖుడికి అర్థం కాదు అది. మళ్ళీ బాధపడుతుంటాం, ఎందుకు బాధపడుతున్నాం? ఇదే ప్రశ్న వేయండి, ఏంటి సైంటిస్టులు చెప్తున్నారు ఏమని? ఇదంతా శరీరమే, రసాయన పదార్థాలు నాశనం అయిపోయినాయి, అవి వేరే రసాయన పదార్థాల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు ఏమి నాశనం జరిగింది? నిజానికి అలా చూసినా నాశనం కూడా ఏం జరగలేదు. ఎందుకని? భూమిలో కలిసింది, గాలి గాలిలో కలిసింది, ఆకాశంలో, అగ్ని అగ్నిలో. అప్పుడు ఎక్కడ నాశనం జరిగింది? ఈ పదార్థాలే వేరే వాటిలో కలిసిపోయి ఉన్నాయి. నువ్వు కావాలంటే మళ్ళీ వాటిని తీసుకో, మీ ఇంట్లో పెట్టుకో. సైంటిస్టులు చెప్తుంటారు కదా పదార్థాలు నాశనమైన తీవ్రమైన లోటు. ఎందుకు లోటు? ఏం లేదు, అదే పదార్థం తీసుకో, ఇంట్లో పెట్టేసుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకో, ఏం సమస్య లేదు. కానీ బాధపడతారు. ఇదంతా కూడా మోసం అన్నమాట, జనాన్ని మోసం చేయడం. ఇది ఏదైతే ఈ శూన్యవాదం అనేది ఏదైతే ఉందో, ఈ సైంటిస్టులు చెప్పేది అదంతా కూడా జనాన్ని మోసం చేయడం. వాళ్ళ ఆటలు ఇంకెన్ని రోజులు కూడా సాగవు, ఇంకో 100 ఏళ్ళు లేదా 150 ఏళ్ళు తర్వాత అందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికే మనకు తెలుసు వాళ్ళు ఏదో రకరకాల పనిముట్లు, అనేకమైన వస్తువులు కనిపెడుతున్నారు. ఉదాహరణకి బస్సు వలన కాలుష్యం, సెల్ ఫోన్లు, అదేదో మనం ముందరకెళ్తున్నాం అనుకుంటాం, సెల్ ఫోన్ వలన బ్రెయిన్ ట్యూమర్, తలనొప్పులు, క్యాన్సర్లు, రకరకాల జబ్బులు ఆ వేవ్లు, ఆ యొక్క తరంగాల వలన వస్తున్నాయా లేదా? మరి ఏంటి కనిపెట్టింది అంటే, పూర్వీకులకి శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఇవన్నీ తెలియదా? తెలుసు. దానివల్ల ఇటువంటి పర్యవసానాలు విపరీతమైనవి ఉన్నాయనే వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని తయారు చేయలేదు. ఇదే తెలియదని కాదు. కానీ వీళ్ళేంటి, మేము ఆధ్యాత్మిక, మేము చాలా పురోగతి సాధిస్తున్నాం, సంఘాన్ని ముందలకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ ముందలకు తీసుకెళ్తున్నాం?
ఈరోజు అనేకమైన ఇప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు, యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరేంటి పెద్ద రోడ్డు వేసేవి ఏమైంది? పూర్వం అలాంటి యాక్సిడెంట్లే లేవు, అందరు ఎడ్ల బండిలోనో నడిచే వెళ్ళేవాళ్ళు. యాక్సిడెంట్లు అనేవి తెలుసు, అసలు ఎవరైనా గుద్దుకొని ఒకళ్ళకొకళ్ళు మరణించడం అనేది ఎప్పుడైనా జరిగిందా? పూర్వం యుద్ధంలో మరణిస్తారు అంతే, అంతేగాని ఒకళ్ళకొకళ్ళు నడుస్తూ వెళ్ళి గుద్దుకొని మరణించడం, రెండు ఎడ్ల బండ్లు గుద్దుకొని మరణించడం, వాళ్ళకి వాటికి దారి లేక ఎడ్ల బండ్లు గుద్దుకున్నాయి పడిపోయినాయి అని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఇటువంటిది అనమాట వాళ్ళు ఇచ్చే జ్ఞానం. కానీ మనం మాత్రం గుడ్డిగా వాళ్ళు చెప్పేదే నమ్ముతాం. శాస్త్రంలో ఉంది తెలుసుకోండి, ఆనందంగా ఉంటారు, కృష్ణుడు ఇచ్చిన జ్ఞానం తెలుసుకోండి, కృష్ణ చైతన్యవంతులు అవ్వండి అంటే మాత్రం మనం విను. మనం చూడొచ్చు కలియుగంలోనే రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, అన్నమాచార్య, అనేక మంది భక్తులు, రామదాసు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమి చేశారు? వాళ్ళు ఏదో సెల్ ఫోన్లు వాడలేదు, మంచి మంచి కార్లు మోడర్న్గా ఏదైతే నవీన కాలంలో ఉన్నాం సదుపాయాలు వాడి ఆనందంగా జీవించలా. కేవలం భగవంతుడి నామం చేయడం ద్వారా, భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా, దాన్ని ప్రచారం చేయడం ద్వారా, వాళ్ళు ఆచరించడం ద్వారా దివ్యమైన ఆనందాన్ని పొందారు. ఈ రోజు కూడా అందరూ జనులందరూ చెప్పుకుంటారు, వీళ్ళందరినీ కీర్తిస్తూ ఉంటారు. బుద్ధిమంతులైన వాళ్ళు కీర్తించేది వీళ్ళు. బుద్ధి లేని హీనులు ఏం చేస్తుంటారు? సైంటిస్టులు కీర్తిస్తూ ఉంటారు, ఆహా భలే కనిపెట్టారు, భలే ఉంది, భలే ఉంది. ఒకవైపు వాడికి తెలుస్తూనే ఉంది ఏంటి విపరీతమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు అనేక మంది అక్రమ సంబంధాలు కానీ, వాళ్ళని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, పూర్వం ఈ విధంగా యవనంలో ఉన్న వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం అనేది దాదాపుగా ఎవరూ వినలేదు. ఇప్పుడు సంఘంలో అనేక మానసిక రుగ్మతలు పెరిగిపోయి వాళ్ళలో, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్రమ సంబంధాలు, మద్యం సేవించడం లేదా ఆత్మహత్య చేసుకోవడం. ఎందుకని ఇదంతా లోపమేంటి? కేవలం ఈ జ్ఞానం లోపమే. ఏంటి ఆత్మకు సంబంధించిన జ్ఞానం మాత్రమే లోపం, ఇంకేదో కాదు. మీకు విచిత్రం ఏంటంటే, ఈ మధ్యనే ఒకటి విన్నాను, హైదరాబాద్లో ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి తల్లిదండ్రులను అడిగాడు. ఏమని అడిగాడు? నాకు ఒక బైక్ కొనివ్వమని. వాళ్ళ తల్లిదండ్రులకి ఆ స్తోమత లేదు కాబట్టి కొనివ్వలేదు. ఏం చేశాడో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బైక్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకోవాలా? ఎందుకని? వాళ్ళకి ప్రెస్టీజ్ అనమాట. అంటే సంఘంలో నా స్నేహితులు అందరికి కూడా మంచి బైకులు మంచి ఇవి ఉన్నాయి, నాకు ఉండాలి, నేనేం లేనివాడిన అనేది అనమాట. తన స్తోమత ఏమిటి ఇవన్నీ ఆలోచించట్లేదు. పెద్దలు, గురువు, దైవం, అసలు నేనెవరిని, ఇటువంటి జ్ఞానం ఏమీ లేదు. కేవలం నేను శరీరం అనే భావనలో ఉన్నాడు. నేను ఈ శరీరాన్ని కాబట్టి ఇతర శరీరాలన్నిటి యొక్క స్థాయి చాలా ఎక్కువగా ఉంది, నా స్థాయి కూడా పెంచుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఆత్మ జ్ఞానం. మనిషి జీవితం చాలా విలువైందన్నమాట, చాలా చాలా విలువైంది. ఎంత ఎంత విలువైందంటే, 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షలు మనుషులు ఉంటారు. 4 లక్షల జీవరాశులు మనుషులు. మనం 80 లక్షల జీవరాశుల్లో తిరిగాం అనేక కోట్ల సంవత్సరాలు. చాలా విలువైన సమయం. కాబట్టి ఈ మనిషి జన్మలో మనం తెలుసుకోవాల్సింది కనీసం ఆత్మ గురించి మొట్టమొదట తెలుసుకోవాలి. అప్పుడు ఇటువంటి సమస్యలని, ఆత్మహత్యలో లేదా అక్రమ సంబంధాలు ఇటువంటివన్నీ కూడా మన జీవితంలోకి రావు. ఎందుకని? మనకు తెలుసు మనం ఈ శరీరం కాదు ఆత్మ. తర్వాత పాపం పుణ్యం అనేది ఉంది, మనం చేసే కర్మల అనుసారంగానే మనకి తర్వాత శరీరం అనేది వస్తుంది. కర్మన దైవనేత్రేన, భగవంతుడు చూస్తూ ఉంటాడు మనం ఏం కర్మ చేస్తున్నాం, దాని అనుసారంగా మనకి తర్వాత జన్మ, తర్వాత శరీరం అనేది నిర్ణయించబడుతుంది. కానీ మనమేం చేస్తున్నాం? ఇదంతా తెలుసుకోకుండా ఇంత విలువైన మనిషి జన్మని వృధా చేసుకుంటూ ఉన్నాం అనవసరమైన కార్యకలాపాల్లో. ఎప్పుడు చూసే, ప్రతిరోజు మనం న్యూస్ చూస్తుంటాం, రోజు ఇంతమంది అక్రమ సంబంధాలు, ఇంతమంది మరణించారు, ఇక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఫలానా నాయకుడు ఇలా చెప్పాడు, అదే న్యూస్ మళ్లీ 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 చూస్తూ ఉంటాం, అదే చదువుతూ ఉంటాం. కానీ మనం భగవద్గీత ఎప్పుడు కూడా తీయం, చదవం. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? భగవద్గీత చదవడం, ఈ ఇంకా ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం మొట్టమొదటి చేయవలసింది. మనం సాధ్యమైనంత వరకు అది ఎవరైతే భక్తులు చెప్తూ ఉంటారో అప్పుడు శ్రవణం చేయడం చాలా ముఖ్యం. చదవడం కంటే కూడా ఈ శ్రవణం వలన చాలా బాగా మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే దాన్ని ఆచరించి మనకి చెప్తూ ఉంటారో వాళ్ళ నుండి వినాలి, వైష్ణవుల నుండి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైష్ణవుల నుండి వినాలి. ఎందుకని, వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం యథాతథంగా తెలుసు, ఒక పరంపరాగతంగా వస్తుంది కాబట్టి ఆ జ్ఞానం వాళ్ళకి స్పష్టంగా తెలుసు, పరంపర ద్వారా తెలుసుకున్నారు, అదే మనకి అందిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం వినడం ముఖ్యం, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. అంతేగాని విలువైన సమయాన్ని వృధా చేయకూడదు ఈ విధంగా, టీవీలు చూడడంలో, న్యూస్ పేపర్ చదవడంలోనూ, లేదా ప్రతిరోజు చెప్పుకునే అనేకమైన విషయాలు. గ్రామ్య కథ అంటారు దాని, అంటే మన ఊళ్ళో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుంది, ఇది అనాది కాలం నుంచి జరుగుతూనే ఉంది, అనేక మంది యుద్ధాలు చేశారు, ఆక్రమించారు, మళ్ళీ వేరే రాజు వచ్చాడు, వేరే మంత్రి వచ్చాడు, మళ్ళీ రేపు ఇంకొక మంత్రి వస్తాడు, ఇది ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది, యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి, అనేకమైన ఏదైతే మనం రోజు చూస్తున్నాం ఇవన్నీ జరిగేవే ఇక్కడ, ఇంకా వేరే కొత్తది ఏమీ వచ్చేది లేదు ఇక్కడ. ఎందుకని, ఇదంతా దుఃఖాలయం. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చూస్తే అనేక సమస్యలు పుట్టాయి. న్యూస్ పేపర్ అంటే ఏంటి, ఇక్కడ ఈ సమస్య, అక్కడ సమస్య, ఇక్కడ ఈ సమస్య, ఇదే కదా మనం చూసేది. ఈ సమస్యలన్నిటికీ మూలమైన సమస్య ఏంటి, మనకి ఆత్మజ్ఞానం లేకపోవడం, ఇది మూలమైన సమస్య. మనకి కానీ ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే మెల్లగా మెల్లగా ఆధ్యాత్మిక జీవనంలో ముందరకెళ్ళి ఈ భౌతిక సంసారంలో ఉండవు, ఇంకా ఇంక ఈ సమస్యల్లోకి రావు, చిక్కుకోం. జన్మ, జన్మించడం, మరణం, మళ్ళీ ముసలితనం, జబ్బు చేయడం, జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే సమస్యల్లోకి రావు ఈ ఆత్మజ్ఞానం కానీ ఉన్నట్లయితే. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం లేదో అప్పుడు ఈ సమస్యల్లో చిక్కుకుపోతాం. కాబట్టి మనకి ఉన్న అనేకమైన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఈ సమస్యలకు మూలమైన సమస్యను పరిష్కారం చేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయం. ఈ సమస్యలన్నిటికీ మూలమైన సమస్య ఏంటి, మనకి ఆత్మజ్ఞానం లేకపోవడమే మూలమైన సమస్య. కానీ మనమే అనుకుంటాం, ఓహో మనకి ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగిపోయింది, జనాన్ని తగ్గించాలి, కుటుంబ నియంత్రణ పాటించాలి, ఇది మనకి ఒక సమస్య, ఆహారం ఉత్పత్తి ఇంకా పెంచాలి, ఇదొక సమస్య, మన ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి అవసరం, ఇప్పుడు రూపాయి విలువ తగ్గిపోతుంది, దీన్ని పెంచాలి, ఇలాగ అనేకమైన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అవన్నీ ఎందుకోసం, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి, అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు ఇక్కడ ఉండకుండా ఉంటే ఇంకెక్కడ ఉండగలవు ఆనందంగా, అది ఎప్పుడైనా మనం ఆలోచించామా, లేదు. మనం కానీ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చక్కగా భగవంతుడి దగ్గర ఈ సమస్యలు ఏమీ లేకుండా మంచి ఆహారం, మంచి అన్ని కూడా ఎటువంటి సమస్యలు లేని ప్రదేశంలో మనం ఉండొచ్చు భగవంతుడి దగ్గర. కానీ అది ఆలోచించకుండా అసలు ఈ సమస్య, మన ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు లేని ప్రదేశం ఏమైనా ఉందా అనేది తెలివైన వాడు ఆలోచించేది. అలా కాకుండా తెలివిలేని వాడు ఈ సమస్యలను ఇక్కడే పరిష్కరించుకుంటూ ఇక్కడే ఉంటూ మరణిస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. కాబట్టి తెలివైన వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి, ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేని ప్రదేశం ఏదైనా ఉందా, ఉంటే అక్కడికి ఎలా వెళ్ళాలి, మార్గం ఏంటి, ఇది ప్రశ్నించాల్సింది. ఏంటి ఆ ప్రదేశం, అది ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతికమైంది కాదు, ఇదంతా కూడా భౌతికమైన ప్రపంచం, భౌతిక పదార్థాలతో తయారైంది, మన చుట్టూ ఉంది. మనమేమనుకుంటున్నాం, మనం కూడా ఆ పదార్థాల్లో ఒకటిగా భావిస్తున్నాం. ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అలా భావించినా కూడా బాధపడకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేని గురించి అంటే ఆత్మ గురించి మొట్టమొదట. ఎవరైతే ఇది తెలుసుకుంటారో, ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని దీన్ని ఆచరణలో పెడుతూ ఉంటారో జీవితంలో, వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖానికి గురి కాదు, వాళ్ళు దుఃఖించరు. ఎవరైతే ఇది మర్చిపోతారో, నేను శరీరం అనే భావంలోకి వచ్చేస్తారో, వెంటనే దుఃఖం వస్తుంది. ఒకవేళ శరీరం అనుకున్నా కూడా దుఃఖించకూడదని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనకి ఆత్మ సాక్షాత్కారంలో మొదటి దశ ఏదైతే ఉందో, నేను ఈ ఆత్మ నేను తెలుసుకోవడం, అది ఎలా సంభవం అంటే కలియుగంలో హరినామ సంకీర్తనం చేయాలి మనం. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉంటే మనం ఆత్మ అనే సాక్షాత్కారం క్రమేణ అది వస్తుందన్నమాట. మనకు సాక్షాత్కారం మనం నేను ఆత్మనే అనే సాక్షాత్కారం క్రమేపీ మనం శ్రద్ధగా జపం చేస్తూ ఉంటే, నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే ఆ సాక్షాత్కారం వస్తుంది. తర్వాత బ్రహ్మ, పరమాత్మ, భగవంతుడు ఇవన్నీ కూడా సాక్షాత్కారం మనం పొందగలము. ఎప్పుడైతే శ్రద్ధగా మనం నామం చేస్తూ సేవ చేస్తూ ఉంటామో ఈ సాక్షాత్కారాలన్నీ కూడా వస్తాయి. ఇదేదో అభూత కల్పన, భ్రమ, కేవలం పుస్తకాల వరకే పరిమితం కాదు. అలా అయితే మనం దీన్ని ఆచరించకూడదు. కేవలం పుస్తకాల వరకే పరిమితం అయితే మనం ఎప్పుడు దాని అనుభవంలోకి రానట్లయితే మనం దాన్ని ఆచరించడం, దాని గురించి తెలుసుకోవడం, దాని గురించి ఇంతగా మనం అందరం కూర్చొని చర్చించడం అనవసరం. కాబట్టి ఇదంతా కూడా సత్యం, ఆత్మ అనేది ఉంది. దాన్ని ఆచార్యులు అనుభవించారు, మనకి జ్ఞానం ఈ విధంగా ఇస్తున్నారు వాళ్ళు భాష్యం ద్వారా. అనేక విధాలుగా మనకి అనేక రకాల గ్రంథాల్లో మనకి వివరిస్తున్నారు ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క లక్షణం ఏంటి అని. ఆత్మ యొక్క లక్షణం ఆనందమయోభ్యాస, అది ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు శోకించకూడదు, నువ్వు దుఃఖించకూడదు, బాధపడకూడదు అని. కాబట్టి మనం కూడా బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం కేవలం ఇది విని వదిలేస్తే బాధపడకుండా ఉండగలమా? లేదు, మళ్ళీ మనకి బాధ అనేది కలుగుతుంది. కాబట్టి సాధన అనేది ఉంటుంది. మనం ప్రతిరోజు చేసే సాధన ఏమిటది? హరినామ సంకీర్తన. ప్రతినిత్యం మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఆ విధంగా మనం భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వస్తాం. తిరిగి భగవంతుడితో మన సంబంధం అనేది ఏర్పడుతుంది. మనకేంటి సంబంధం ఉంది? భగవంతుడి యొక్క సేవకులం. కృష్ణుడు ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? నేను నీ సేవకుణ్ణి, నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నేనేం చేయాలో చెప్పమంటున్నాను. అదేవిధంగా మనం కూడా ఈ హరినామ సంకీర్తన చేయడం ద్వారా భగవంతునికి శరణాగతిలో అవ్వాలి. అదే ఆనందానికి మార్గం. అంతేగాని ఎవరైతే ఈ సైంటిస్టులు ఈ అనేక తత్వాలు ఉన్నాయో వాళ్ళని కానీ ఆశ్రయించినట్లయితే మనం తీవ్రమైన దుఃఖానికే గురవుతూ ఉంటాం. ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఏమిటి ఈ అధునాతనమైన ఏదైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ ఉపయోగించి మనమేం సుఖంగా లేము. ఇంకా అందులోనే మునిగిపోతే ఇంకా దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని ఎత్తిపడుపు ధోరణిలో, మహాబాహో ఓ గొప్పవాడా, మహాబాహువులు గలవాడా, గొప్పవాడా, నువ్వే ఇలాగ బాధపడుతున్నావేంటి? ఎలాగ గొప్పవాడు? అర్జునుడు గొప్ప విలుకాడనే పేరుంది. అంత గొప్ప విలుకాడికి కూడా ఈ ఆత్మజ్ఞానం లేనివాడిగా ప్రవర్తిస్తున్నావేంటి అని ఎత్తిపొడుపు ధోరణితో కృష్ణుడు అర్జునుడు అంటున్నాడు అన్నమాట, నువ్వు బాధపడకూడదు అని. అదేవిధంగా మనమందరం కూడా ఒక విధంగా చాలా గొప్పవాళ్ళం. ప్రతి జీవి కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకని? భగవంతుడి యొక్క సేవకులు నిత్యం ఆనందంగా భగవంతుడితో ఉండవలసిన వాళ్ళు. వాళ్ళకి దుఃఖించేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి మనమంతా ఈ శరీరం అనే భావంలో మనం దుఃఖానికి లోనవుతూ ఉన్నాం. మనందరూ కూడా చక్కగా భగవంతుడికి సంపద ఎంత ఉంది? భగవంతుడికి అంతులేని సంపద. లక్ష్మీదేవే నేరుగా సేవ చేస్తుంది కృష్ణుడికి, అంత సంపద ఉంది. కానీ మనం ఏంటి, బికారులాగా ఇక్కడ వచ్చి తిరుగుతూ ఉన్నాం అనమాట. ఏమి లేని వాళ్ళలాగా ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలని ప్రాకులాడుతూ ఉన్నాం. నిజానికి ధనం బోల్డ్ అంత ఉంది. మన యజమాని ఎవరు? కృష్ణుడు, మన యొక్క తండ్రి లాంటి వాడు. అదంతా కూడా మనకే అనుభవించవచ్చు. కానీ ఎప్పుడు ఆయనకు అనుగుణంగా అనుకూలంగా సేవ చేసినట్లయితే, ఆయన మాట వినట్లయితే, మనం వినట్లేదు, మనం అది వినకుండా మనం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాం కాబట్టి దుఃఖం అనుభవిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నాం, ఇంటికి వెళ్లకుండా. ఇంట్లో లేము. ఇళ్ళు అంటే భగవంతుడి ధామం, గోలోక బృందావనం, వైకుంఠం. అది వదిలేసి మిగతా అన్ని చోట్ల తిరుగుతున్నాం. మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ భగవంతుడు మనకు కావాల్సినవన్నీ చూసుకుంటానని చెప్తున్నాడు. యోగక్షేమం వహామ్యహం అని చెప్తున్నాడు. ఎవరైతే అనన్య చింతయంతో మామ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్న సేవలో ఉంటారో వాళ్ళు వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ నేను చూసుకుంటాను అంటారు. కానీ మనకి మాత్రం విశ్వాసం లేదు. దేని మీద విశ్వాసం లేదు? భగవంతుడి యొక్క రక్షణ మీద, భగవంతుడి మీద విశ్వాసం లేదు. కాబట్టే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది భగవంతుడు ఎవరు అనేది. కృష్ణుడు చెప్తున్నాడు, నాకంటే పైన ఎవరు లేరు, నేనే అన్ని చూసుకునేది, కాబట్టి నాకు శరణాగతి కావని చివరిలో భగవద్గీత చివరిలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి దుఃఖానికి గురి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. ఏ విధంగా? ఈ హరినామ సంకీర్తన అనే సాధన చేస్తూ ఊరికే శరణాగతులు బయటికి వెళ్లి మనం చాలా మంది చెప్తుంటారు, నేను కృష్ణ భక్తుడిని, నేను ఆ కార్యక్రమానికి వెళ్తుంటాను. అయినంత మాత్రమే కృష్ణ భక్తుడు అవ్వడు. కృష్ణుడి కోసం నువ్వేం చేస్తున్నావు ప్రతిరోజు? భక్తుడంటే భగవంతుడి కోసం ఏదో ఒకటి చేయాలి, అప్పుడే భక్తుడు. రోజు నామం చేయడం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, భగవంతుడి గురించి అందరికి ప్రచారం చేయడం, భగవద్గీత భాగవతం ఈ పుస్తక వితరణ చేయడం, ఇది భక్తి అంటే. భక్తిని ప్రదర్శించడం ఆ విధంగా. అంతేగాని నాకు భక్తి ఉంది, నాకు భక్తి ఉంది, నేను కృష్ణుడి భక్తుడినో లేదా రాముడి భక్తుడినో ఊరికి చెప్పుకుంటే ఏముంది? ఏం లేదు. అది ఎలాంటిదంటే ప్రభుపాదుల వారు చెప్తారు ఒక ఉదాహరణ. భార్య అనొచ్చు భర్తతోటి, ఏంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ ఉంది నీ మీద అని భర్తతో చెప్పవచ్చు భార్య. కానీ భర్త ఇంటికి వచ్చేసరికి అన్నం వండకుండా, అతనికి కావాల్సిన సదుపాయాలు ఏమీ చూడకుండా ఊరికే అక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఏం ప్రేమ ఉన్నట్లు ఆవిడికి భర్త మీద? ఉన్నట్లేనా ప్రేమ? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అతనికి కావాల్సిన సదుపాయాలు, మంచి భోజనం ఇవన్నీ కూడా సిద్ధం చేస్తుంది. అలాంటిదే అనమాట ఈ భక్తి ఉంది, నేను భక్తుని అని చెప్పుకోవడం. ఊరికి చెప్పుకుంటే సరిపోదు, భగవంతుడి కోసం సేవ చేయాలి. ఆ సేవదేంటి? సేవన్ముఖేహి జిహ్వాదో. మొదట ఏ విధంగా చేయగలం ఆ సేవ? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, భగవద్గీతను చదవడం ద్వారా, ఇంకా ఈ ప్రవచనం వినడం ద్వారా, హరినామ సంకీర్తనని వినడం ద్వారా, దానికి నామ కీర్తన చేయడం ద్వారా, ఈ విధంగా మనం మొట్టమొదట నాలుగు ద్వారా మొదలు పెట్టవచ్చు. నామాన్ని కీర్తించడం, జిహ్వాదో కీర్తించాలి, అదేవిధంగా శ్రవణం చేయాలి. అప్పుడు మనం ఆనందంగా ఉండగలం, అప్పుడు శోకం నుంచి బయటపడగలం. అప్పటి వరకు మాత్రం ఇంకా శోకం పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఉంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. దాని నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి? ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం, ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం. దానికి ఏదైతే మనకి నిర్ణయించబడిన సాధన ఉందో హరినామ సంకీర్తన, దాన్ని ప్రతినిత్యం సాధన చేస్తూ ఉండడం, ఆ విధంగా సేవ చేస్తూ ఉండడం. ఊరికి తెలుసుకుంటే సరిపోదు. జ్ఞానం విజ్ఞానం రెండు అవసరం. జ్ఞానం అంటే తెలుసుకున్నాం, విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం అనమాట. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఏదైతే తెలుసుకున్నాం నేను ఆత్మని, ఆత్మ ఏ విధంగా అనేది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే సాధన చేయాలి. కాబట్టి మనం ఆత్మ అనుకున్నా నేను ఆత్మని కాదని సైంటిస్టులు చెప్పేది విన్నా కూడా దుఃఖించకూడదు. కానీ ఇక్కడ అర్జునుడు దుఃఖిస్తున్నాడు కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? దుఃఖించకూడదు, నువ్వు దుఃఖించడానికి అర్హుడు కాదు. అదేవిధంగా ప్రతి జీవి కూడా. నిజానికి మనం ఎవరు? ఆత్మ కాదా? ఆత్మ, ఆత్మ. అసలు మనం ఆత్మే కాదంటే భగవద్గీతలో ఇన్ని శ్లోకాలు ఇంతసేపు కృష్ణుడు అంతగా బోధించాల్సిన అవసరమే లేదు అర్జునుడికి. ఇక్కడ సత్యం ఏంటంటే మనం ఆత్మ అనేది సత్యం. ఎవరైతే ఇది తెలుసుకోరో వాళ్ళందరూ భ్రమకు గురవుతారు. ఎవరైతే భ్రమకు గురవుతారో వాళ్ళు తీవ్రమైన శోకానికి దుఃఖానికి గురవుతారు. కాబట్టి మనం ఈ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఏదైతే శాస్త్రం అనుసారంగా సాధన అనేది కూడా ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం, అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం సాధన అనేది కూడా చేయాలి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు ఉంటే చెప్పండి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.